దివ్యాత్మ స్వరూపులారు, ఆత్మబంధువులారు, ఈరోజు పవిత్రమైన స్థలంలో మనమంతా సద్గురువుల యొక్క కృపా కటాక్షముల వల్ల కలుసుకున్నాం. ఈరోజు పౌర్ణమి. ఇంతవరకు పెద్దలు, అనుభవజ్ఞులు, వేదాంతులు తమకు తెలిసిన విషయాలు చెప్పారు. చివరి వంతు నాదే, నేను కొంతవరకు మాట్లాడతాను. బస్కి దుష్వార హై హర కామ కా ఆసాన్ హోనా, బస్కి దుష్వార హై హర కామ కా ఆసాన్ హోనా, ఆద్మీ కో భీ మయస్సర్ నహీ ఇన్సాన్ హోనా. ప్రతిదీ సులభముగా సాధ్యపడదులెమ్మో అని అంటారు. నరుడు నరుడౌట దుష్కరమ్ములెమ్ము, మానవుడు చంద్రుణ్ణి అందుకున్నాడు, అనేక విధమైనటువంటి వైజ్ఞానిక ఉపకరణముల చేత అనేకమైనటువంటి భౌతికమైన రహస్యాలను తెలుసుకుంటున్నాడు, చేపలాగా ఈతున్నాడు. అయితే భూమిపైన మనిషి మనిషిగా జీవించడం నేర్చుకోలేదు. పశుత్వము నుండి మానవత్వము వైపుకు రావాలి, నరుడు కావాలి. నరుని నుంచి నారాయణుడు అయ్యేదానికి ప్రయత్నం చేయాలి. ఈ రీతిగా ఇది ఎవల్యూషన్, ఈ రీతిగా ప్రాకాలి, సాగుతూ పోవాలి. అయితే మానవుడు దానవుడైతున్నాడు, రాక్షసుడవుతున్నాడు, నీచుడవుతున్నాడు, పశుత్వ గుణాలను పెంపొందించుకుంటున్నాడు. ఇది శోచనీయమైనటువంటి విషయం. జీవితం ఇది. ఈ జీవితంలో ఏం చేయాలి మనం? ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయాలి. ఎందుకు జీవిస్తున్నాం మనము? మా జీవితానికి ఏమైనా అర్థం ఉందా? దీని గురించి ఆలోచన చేసేదానికి మనిషికి టైం ఉందా? లేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేంత వరకు దేని గురించి ఆలోచన చేస్తున్నాడు మానవుడు? కడుపును గురించి ఆలోచన చేస్తున్నాడు. నిదుర నుండి లేచి మరి నిద్ర ఓయడు దాకా పొట్టకు హద్దు పద్దు లేక వియమొందక చేయుచు జీవితము ఈ విద్యల ధారపోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము పొందితివో నీతిగా యోచన చేయు మానవా. మహాత్ముల ఉపదేశం చూడండి. పొట్ట కొరకు ఉదయము నుంచి రాత్రి పండుకునేంత వరకు చింత చేస్తున్నావు, అసలైన సిసలైన విషయాన్ని గురించి మరచిపోతున్నావు. దాన్ని గురించి ఆలోచన చెయ్యి. ఏమిటి జీవితం? ఎక్కడ నుంచి మనం వచ్చాము? ఇక్కడకు ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇక్కడ నుంచి ఎక్కడకు పోతాము? దీని గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నామా? మధ్యలో ఉన్నటువంటి సంతన గురించి ఆలోచన చేస్తాం, పనికిరాని విషయముల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఎంతమంది సభలు ఉన్నాం మనం? ఎంతమందికి తెలుసు వరలో ముందు ఎక్కడికి సాగిపోతాం మనం? ఈ దేహం విడిచిన తర్వాత ఏమవుతుంది? ముందేమైనా మార్గం ఉందా? కొంతమంది ఉంది అంటారు, కొంతమంది లేదు అంటారు. యావత్ జీవం సుఖం జీవేత్, ఋణం కృత్వా ఘృతం పిబేత్, భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. ఈ రీతిగా జవాబు చెప్తారు దానికి. యావత్ జీవం సుఖం జీవే, జీవి ఉన్నంతకాలం సుఖంగా ఉండేదానికి ప్రయత్నం చేయవయ్యా. సుఖం అంటే ఎట్లా ఉండాలి? ఋణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేసి పప్పుకూడు పర్వాలేదు. అప్పు తీసుకోరా, నెయ్యి తిని జలసాగా ఉండు, ఏం భయపడద్దు, అప్పు తీరుస్తావనే ఆలోచన చేయొద్దు. నీవు తీర్చుకున్నా నీకు పాకము రాదు, దోషము రాదు, ఏమి రాదు. భస్మీభూతస్య దేహస్య, ఏదో ఒక రోజు ఈ పంచభూతాలతో నిండినటువంటి ఈ దేహం భస్మమైపోతుంది. ఏ రీతిగా ఈ భూతాలు కలుసుకుని ఒక రూపం తీసుకొచ్చినాయో అదే రీతిగా ఈ భూతాలు విడిపోతాయి, కలిసిపోతాయి పంచభూతాలు. పునరాగమనం కుతః, మళ్ళా వస్తుందంటావు కదా, ఎలా వస్తుంది? రాదు రాదు రాదు. ఇది కొందరి వాదన. ఇది దీన్నే చార్వాక పద్ధతి అని అంటారు, భౌతికవాదం అంటారు, నాస్తికవాదం అని అంటారు. దీని అర్థం ఏమంటే దేవుడు లేడు, ఆత్మ లేదు, ఉన్నది ఒక్క శరీరం మాత్రమే, ఇది కనబడుతూ ఉంది. ఏదో ఒకరోజు దీనికి మరణం తథ్యం అయిపోయారు, వాటికి చాప్టర్ క్లోజ్ అని అంటారు. ఇంకొక వైపు అంటారు కొంత మహానుభావులు ఉన్నారు, తత్వజ్ఞులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళేమంటారు లోపల ఈ దేహములు ఒక చైతన్యం ఉంది నాయన, దివ్యమైనటువంటి ఆ చైతన్యం ఉంది, మహాశక్తి నీలో దాగి ఉంది, అది ఎన్నో శరీరాలు మారుస్తూ 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 వచ్చింది, అది అది ఉంది, దాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేయి. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరూపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సమయాన్ని నవాని దేహి. ఏ రీతిగా మనం బట్టలు మార్చుకుని వేరే బట్టలు వేసుకుంటూ ఉన్నామో అదే రీతిగా ఈ చైతన్యం కూడా మారుస్తూ వస్తుంది. అది నీ లోపల ఉంది, శరీరం లోపల, దాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నించి. నన్ను ఎవరు ఏం చేయలేరు, దేహాన్ని ఏమైనా చేయవచ్చు, లోపల ఉన్నటువంటి ఆత్మని ఎవరు ఏం చేయలేరు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నా చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుత. శస్త్రము దాన్ని ఛేదించదు, అగ్గి కాల్చదు, నీరు తడపదు, గాలి ఎండించదు. అటువంటి మహాశక్తి అంతర్శక్తి నీలో ఉంది. ఇది అనుభవజ్ఞుల మాట, వజ్రాల మూట. ఈ వాదం ఇది, ఇదొక్క వాదం. ఇది నాస్తికవాదం, ఇది ఆస్తికవాదం, రెండు వాదాలు ఉన్నాయి. మళ్ళీ దీనిలో సత్యాసత్యాలు తెలుసుకోవాలంటే లోతు దిగి చూడాలి. సముద్రాన్ని దూరం నుంచి చూస్తే లోతు తెలిసేలేదు, లోపల దిగితే ఆ తిమింగలాలు మొసళ్ళను దాటుకుని లోపల పోతే లోపల వజ్రాలు దొరుకుతాయి, అక్కడ ముత్యాలు దొరుకుతాయి. అక్కడ పైపై నుంచే చూస్తున్నాము కాబట్టి అది తెలిసి రాదు, అందువల్ల దిగాలి. తిలుమాయి తేలుహే చకమకుమే ఆగి తీరాసాయి తుజుమే జాగిసకైతో జాగి. మహాభక్తుడు కబీర్దాస్ అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మాట ఇది. తిలుమాయి తేలుహే, నువ్వులలో నూనె ఉంది, ఊరికి నువ్వులు పట్టుకుని ఇట్లా అంటే నూనె రాదు, దాన్ని బాగా పిండితే వస్తుంది. చకమకుమే ఆగి, చకమకి రాయని ఉంటుంది, దాంట్లో అగ్గి ఉంటుంది, ఊరికి రాళ్ళని చూసుకుంటూ పరమాత్ముడు నీ లోపలే ఉన్నాడు. జాగిసగైతో జాగి, నీలో ఆ శక్తి ఉంటే, ఆ తాకత్తుంటే దాన్ని ఇవన్నీ వెలిగించి చూస్తాం, ఆ జ్యోతిని దర్శింపజేసుకో, ఉన్నాడు లోపల. మరి ఎవరిస్తారది, ఎవరిస్తారది? దానికి గీతాచార్యుడు అంటాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన శివయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఆ మహాతత్వాన్ని, ఆ దైవతత్వాన్ని అనుభవపూర్వకంగా తెలిసినటువంటి మహాత్ములను దర్శించు. ప్రణిపాతేన, పాతేనంటే ఊరికే పడేది, ప్రణిపాతేన లెస్సగా పడలు వాళ్ళ కాళ్ళ మీద. పరిప్రశ్నేన, ఊరికి అడగకూడదు, జోరుగా అడగల్ల, అడిగింది అడగల్ల, అడిగింది అడగల్ల. ఏమని, స్వామి మనస్సు అంటేమి, ఆత్మ అంటేమి, దైవం అంటేమి, మనస్సును ఎట్లు నిలబెట్టాలి, ఏం కథ, ఈ విషయాల్ని అడగల్ల. ఇంకా మూడవది ఉంటుంది, సేవయా, చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మూడు చేస్తే ఆ అనుభవాన్ని సంపాదించినటువంటి మహానుభావులు ప్రసన్నులవుతారు, ఆ విద్యను ధారపోస్తారు. గీతాచార్యుని మాట కాబట్టి నమస్కరించాలి, ప్రశ్నించాలి, సేవ చేయాలి. నమస్కరిస్తున్నాము స్వార్థంతో, ప్రశ్నిస్తున్నాము దేని గురించి, ఆత్మను గురించి ఎవరైనా అడుగుతున్నారా, మనస్సును గురించి ఎవరైనా అడుగుతున్నారా, స్వామి నా బిడ్డకు పెండ్లి కాలేదు, నాకు పెండ్లి కాలేదు, నాకు పెండ్లి అయింది నాకు పిల్లలు కాలేదు, నా బిడ్డకు పెండ్లి అయింది పిల్లలు కాలేదు, భూమిలో పంట రావడం లేదు, ఇంట్లో వంట కావడం లేదు. ఈ ప్రశ్నలు, ఇది కావాలి, ఇది కావాలి, ఈ హాని కావాలి, అయితే ఎంత కావాలి అంతే కావాలి. పరం సంబంధమైనటువంటి విషయాలు కూడా అడగాలి అంట. సేవ చేయాలి, సేవ కరేతో మేవా మిలేగా అని అంటారు మహాత్ములు. సేవ చేయి, దాని ఫలితాన్ని పొందుతావు అని అంటారు. ఇక్కడ కూడా చాలామంది సేవ చేసేదానికి వస్తున్నారు, చేస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకు స్వచ్ఛంద సేవకులు అని పేరు పెట్టారు, వాలంటీర్స్ అని పేరు పెట్టారు. తామే ఇష్టపడి ఇక్కడ సేవ చేస్తాము అనే అభిప్రాయంతో వచ్చి, స్వామి మాకే అవకాశం ఏంటి సేవ చేస్తామని. స్వచ్ఛంద సేవకులు చాలామంది అంటున్నారు, వాళ్ళు చూస్తేనే భయం అవుతుంది స్వామి అని అండి. మీరు వాళ్ళ చేతికి ఇచ్చేసినారు, కట్లు ఇచ్చినారు, మీ దగ్గర ఒక 2 నిమిషాలు మాట్లాడేకి వస్తే కట్టితో కొడుతున్నారు స్వామి. వాళ్ళని చూస్తూ ఉంటే మేమేమి వాళ్ళని చూడలేదు, వాళ్ళు చూస్తూ ఉంటే యమభటులను చూసినట్లు అవుతా ఉంది. మీ దగ్గర రావడానికి కూడా వీల్లేదా, మాట్లాడగలిగే పద 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 అని తిడతారు. ఇక చిన్న విషయానికి పెద్ద విషయానికి స్వామ్యాజ్ఞ, స్వామ్యాజ్ఞ. గురువాజ్ఞ అయింది దాటొద్దు, కూర్చో స్వామ్యాజ్ఞ, నిలబడు స్వామ్యాజ్ఞ, ఇక్కడ రావద్దు ఎందుకు స్వామ్యాజ్ఞ, ఆ చెట్టు దగ్గర పో ఎందుకు స్వామ్యాజ్ఞ. ప్రతి చిన్న పనికి తుమ్మినా స్వామ్యాజ్ఞ, దగ్గినా స్వామ్యాజ్ఞ, కూర్చున్నా స్వామ్యాజ్ఞ, నిలబడినా స్వామ్యాజ్ఞ. ఈ రీతిగా వాడుకుంటున్నారు కదా, ఎట్లా ఎట్లా ఇది. ఎంతో మంది కంప్లైంట్ చేస్తున్నారు, ప్రతిదానికి చిన్న విషయానికి పెద్ద విషయానికి స్వామ్యాజ్ఞ. ఇంకా కొంతమంది స్వచ్ఛంద సేవకులు ఉన్నారు, స్వామి చూస్తూ ఉండేంత వరకు బ్రహ్మాండమైనటువంటి డిసిప్లిన్ ప్రదర్శిస్తాడు, బ్రహ్మాండమైనటువంటి సేవ, ఏమని నిలబడతారు, ఏం చేస్తారు, పద చెయ్యి పద. స్వామి కొంచెం అట్లు పోయింది అయ్యప్ప, దాస్తని కింద పడిపోతారు. మళ్ళా స్వామి వచ్చినాక చూసుకుందాంలే, ఇది సేవ కాదు, ఇది సేవ కాదు. మీకు కేటాయించినటువంటి పనిని శక్తి వంచన లేకుండా మీకు ఎక్కడ చెప్పింటారు అక్కడ ఎక్కడే ఉండాలి మీరు. స్వామి చూస్తున్నాడు అనే భావం ఎప్పుడూ ఉండాలి, ఏదో కలబడినప్పుడు మాత్రం చూస్తాడు, లేకుంటే లేదు అనే భావం రాకూడదు. సేవ మహత్తరమైనటువంటిది. ఆ రీతిగా మీరంతా స్వచ్ఛంద సేవకులు నేర్చుకోండి, అది డిసిప్లిన్ ఇక్కడ కావాలి, రావాలి. చిన్న విషయానికి గురువుని వాడుకోవద్దండి, గురువాజ్ఞ గురువాజ్ఞ గురు 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 అనొద్దండి. అట్లా గురువాజ్ఞ అయ్యింటేనే గురువాజ్ఞ అనల్లా. తీరపోతే గురువాజ్ఞ గురువాజ్ఞ అనుకుంటూ నాకేం చేస్తారో నాకు భయం అయిపోయింది, నా భయం నాకు పట్టుకుని. చిన్న విషయానికి గురువాజ్ఞ, పెద్ద విషయానికి గురువాజ్ఞ. నేను ఎప్పుడు చెప్తే నాకు కన్ఫ్యూజ్ అవుతా ఉంది ఒక్కొక్కసారి. మహాశిష్యులు అట్లున్నారు, కొంతమంది అట్లున్నారు. ఒక గురువు ఇట్లే పోతా ఉంటే గాడిలో పోతున్నారట మహాభక్తులు, గురువుకి సేవ చేసేవాళ్ళు. గురువుకి ఏమో గాడిలో పోతున్నాడు, బస్సులు లేవు, ఏం లేదు, కునుకు వస్తా ఉంది, అట్లే పండుకుందామని చెప్పి చూస్తున్నాడు. నాయనలారా ఏమైనా పడితే చూడండిరా, కొంత పండుకుంటాను. ఆజ్ఞ స్వామి, మహా ఆజ్ఞ, చాలా సంతోషం. గురువు కునుకులు తీస్తున్నాడు గాడిలో, గాడి పోతా ఉంది, ఆయన దండం పడే, ఆయన కమండలం పడే, అంతా పడే, గాడి పోతానే ఉంది. అదట్లు దిడగ్గని లేచా, చూసా, అక్కడ పడింది దండం ఒక చోట, కమండలం ఒక చోట. ఒరే ఏం రా, నా దండం కమండలం చూసినాం స్వామి. ఏం చూసినారు, నీ ఆజ్ఞ స్వామి, ఏమన్నా పడితే చూడమని చెప్పినారు, చూసినాం స్వామి. ఏం బుద్ధిరా మీకు, నేను చెప్పింది అట్లుగా, మీరు చెప్పితే లేదు స్వామి, చూస్తూ ఉండండి అని. ఆజ్ఞను మీరేవాడు శిష్యుడు కాదు, భక్తుడు కాదు స్వామి, చూస్తూనే ఉన్నాం. సరేపా నాయన, ఏమన్నా పడితే దాన్ని తీసుకుని గాడిలో వేయాలప్పా, బండిలో వేయాలరా, ఇంత కూడా తెలీదా. ఆజ్ఞ స్వామి. మళ్ళా గాడి కదిలింది, కునుకు పడుతున్నాడు, ఎన్ని రోజుల నుంచి నిద్ర కట్టిండో స్వామి. ఆ స్వామికి వచ్చింది గ్రాచారం, ఇంకా సామాన్లు మళ్ళీ దండం పడా కమండలం పడా తీసిరి మళ్ళీ గాడిలో వేసిరి, తీసేది వేసేది వేసిరి. పాపం ఎద్దుల ప్యాడ్ వేసిరి, ప్యాడ్ తీసుకుని కూడా వేసిరి గాడి. ఏమన్నా పండి ఏమని చెప్పినాడు కదా, తీసుకుంటారు వేసిరి. ఆ వేసి వేసి స్వామి ముఖానికి కూడా వేసిరి. స్వామి తిడుకుని లేస్తాడు, ఏం రా ఇదంతా ఏడిది ఆగ్న స్వామి, ఏమని పండి ఏమని చెప్తారు కదా వేస్తుంది అని చెప్పి స్వామి దిగి ఆ నీళ్ళు తెప్పించుకొని కడుక్కొని, మీకు ఇట్లా చెప్తే అర్థం కాదు మీకు, తల 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 కొట్టుకోవాలా నేను అని చెప్పి ఒక పేపర్ తెప్పించి లిస్టులను రాసి ఇటువంటివి ఇటువంటివి పడితే గాడిలో వేయండి, ఏం తల తల కొట్టుకోవాలో మీకు అని చెప్పి గాడిలో ఉండే సామాన్లన్నీ ఏ టు జెడ్ లిస్ట్ చేసి వేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి. మళ్ళా స్వామి పండుకున్నాడు. చాలా ఎత్తులో పోతా ఉంది గాడి అది, చాలా నిద్రలో ఉన్నాడు స్వామి. ఏమేమి పడతావు పడిందంతా వేస్తున్నారు. అకస్మాత్ గ్రాచారం తక్కువై స్వామి కదిలి 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 చివరికి వచ్చి స్వామి పడే, స్వామి పడే గాడి పోతా ఉంది. ధన్నని పడి చూస్తున్నాడు, గాడి ముందరు పోతున్నారు, శిష్యులు పోతున్నారు, ఒరే ఒరే అని ఒత్తుకుంటున్నాడు, చూడలేకుండా పోతున్నాడు. స్వామిని కూడా కేర్ చేయలేదు. మొత్తుకుంటే అప్పుడు నిలబెట్రి చూసి స్వామి నడుము ఇరిగినట్లు అయ్యింది, కుంటుకుంటూ వస్తున్నాడు. ఏం రా కథ మీది, నేను పడితే కూడా లెక్కలేదు. స్వామి అన్ని సామాన్లు ఉండే మీ పేరు లేదు కదా లిస్టులో, చూస్తేంత లెక్కేస్తే పడినవన్నీ వేస్తున్నాము, మీరు మీరు పడితే 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 మాకేమి, గురువాజ్ఞ ముఖ్యం, మాకి లిస్టులో మీ పేరు లేదు కాబట్టి మీరేమయ్యో పర్వాలేదు. నాయన నమస్కారం అప్ప. అటువంటి శిష్యులుగా మారవద్దండి. ఆజ్ఞ ఎప్పుడు, సమయము, సందర్భము ఏమి, ఎట్లా, కొంచెం విచక్షణ జ్ఞానం కావాలి, ఆలోచన చేయాలి, సేవ చేయాలి. చెప్పాను సేవ కరేతో మేవ మిలేగా అని మహాత్ముల వచన విధి. సేవ ఎట్లా మారాలి, సేవ పూజగా మారాలి, పూజగా మారిపోవాలి సేవ. కేవలం గుడి ముందర నిలిచి గంట కొట్టి ఊదబెత్తి అంటించినంత మాత్రాన సేవ కాదది. ఆ బూటకపు సేవ అక్కరలేదది, హృదయపూర్వకంగా చేయాలి, అది పూజగా మారిపోవాలి. ఒక రైతు ఉన్నాడు, చక్కగా సేద్యం చేయాలి, నాగలి పట్టి దుక్కి దున్ని కష్టపడి పని చేయాలి, అది వాని పూజ, అది అదే వాని సేవ. అది ఒక ఉద్యోగి ఉన్నాడు, నిస్వార్థంగా తనకు కేటాయించినటువంటి సమయంలో తాను ఎంత పని చేయాలో శక్తి వంచన లేకుండా ఆ పని చేయాలి, అదే పూజ అయిపోతుంది. అక్కడేమో అన్యాయాలు చేసేది, అక్రమాలు చేసేది, దగా పనులు చేసేది, గుడికి పోయి మళ్ళా పూలారం వేసేది, మళ్ళా ఉద్బత్తి అంటించేది, తిప్పేది, యా దేవుడు వరమివ్వడు, బూటకమైపోతుంది. కాబట్టి సేవను పూజగా మార్చుకోడు. ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు స్కూల్లో, పిల్లలకు శక్తి వంచన లేకుండా వాళ్ళకి మంచి విధంగా బాగా అర్థమయ్యే రీతిగా పాఠం చెప్పాలి, అది వాని ధర్మం. ఒక వైద్యుడు ఉన్నాడు హాస్పిటల్లో, రోగులను తనవారుగా భావించి ఎంతో ఆత్మీయతతో పలుకరించి వాళ్ళకు వైద్యం చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో కూడా డాక్టర్లు ఉన్నారు చాలామంది, కుడి చేత్తో చూస్తుంటారు, ఎడమ చేత్తో ఇట్లా అంటుంటారు, కుడి చేత్తో నాడి చూస్తుంటారు, ఎడమ చేత్తో ఇట్లా అంటుంటారు, 30 రూపాయలు త్యా అని, 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోయా పద. హింస సేవ కాదు, అది సేవ అంటారు, సేవ చేసే. కాబట్టి సేవను పూజగా మార్చుకోండి. ఎంతోమంది ఆదర్శవంతులు, మహనీయులు మనకు మార్గం చూపారు సేవలు. అటువంటి ఆంజనేయుని లంకలో తీసుకుపోతే, రావణుడు బంధిస్తే, ఎవరు నీవు అని రావణుడు ప్రశ్నిస్తే, దాసోహం కౌశలేంద్రస్య ఫస్ట్ మాట అంటాడు, ఆ శ్రీరాముని యొక్క దాసుణ్ణి నేను అని చెప్పుకుంటాడు. మహాబలవంతుడు ఆంజనేయుడు, బుద్ధిమంతుడు, వీరాది వీరుడు, ఏమంటాడని, నేను దాసుణ్ణి, నేను సేవకుణ్ణి, రాముని యొక్క సేవకుణ్ణి అని చెప్పుకుంటాడు. దాంట్లో సిగ్గు చేటు ఏమీ లేదండి. కృష్ణుడు దైవాంశ సంబూతుడని చెప్తున్నాం మనము. అర్జునుడికి సారథిగా నిలబడినాడు. ఒకసారి ఏమో యజ్ఞం జరిగింది, చాలా మంది వచ్చిపోతున్నారు. ధర్మరాజు దగ్గర వచ్చి అంటాడు కృష్ణుడు, ధర్మజ ఎంతో మంది సేవ చేస్తున్నారు, నాకు కూడా సేవ చేసేదానికి ఒక అనుకూలం అవకాశం కలిగించు. యో మహాత్మా, నీవు దేవుడవు, దైవాంశ సంభూతుడవు, దేవాది దేవుడవు, నీకు సేవ చేసేదానికి నేను పని వలన ఆ రీతి అనవద్దు, సేవ చేయాలి నేను. మహాత్మా మీరు ఏం సేవ చేస్తారంటే, కృష్ణుడు అంటాడు, ఇక్కడ ఎంతో మంది పుణ్యాత్మలు భక్తులు వచ్చి భోంచేస్తున్నారు, వాళ్ళు తిని విడిచినటువంటి ఆకులను వెత్తేస్తాను, ఆ సేవ నాకు అందించు. చూడండి సేవలో ఎంత మహత్వం ఉంది, ఎంత పవిత్రమైన భావంతో వాళ్ళు తీసుకున్నారు. ప్రతిరోజు కౌరవ పాండవులకు యుద్ధం జరిగే సందర్భంలో ప్రతిరోజు సాయంకాలం శ్రీకృష్ణుడు గుర్రములను తీసుకుపోయి బాగా నదిలో స్నానం చేయించి తీసుకువచ్చి వాటి గాయాలకు మందించి స్వయంగా మందు అంటించేవాడు. అంటే సేవా మనోభావం ఆ మహాత్ములలో ఎలా ఉంది చూడండి. కాబట్టి సేవ చాలా ముఖ్యం. కింకరుడైతేనే శంకరుడు అవుతాడు. మొదలు కింకరులు అయ్యేదానికి మనం ప్రయత్నం చేస్తాం, తర్వాత శంకరత్వం వస్తుంది. ఇక హృదయం ఎలా ఉండాలి, పవిత్రంగా ఉండాలి హృదయం. సేవ చేయనటువంటి వాని హృదయం చాలా పవిత్రంగా ఉండాలి. ఆ హృదయంలో ప్రేమ నింపుకోవాలి. ప్రేమతో పలకరించండి ఎవరైనా రాని. ఈ కోపము ద్వేషము అసూయ దంభము అహంకారము విడిచిపెట్టండి, ప్రేమించేది నేర్చుకోండి. ప్రేమ కావాలి మనస్ఫూర్తిగా, లోపల హృదయములో నుంచి మాటలు రావాలి. ఈ ఆడంబరం వద్దు, ఈ నటన వద్దు. ఎందుకంటే తన కోపమే తనకు శత్రువు అని అంటారు మహాత్ములు. ఆఫ్ ఆల్ ది ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ యాంగర్ ఇస్ ది వర్స్ట్ అంటారు. చాలా వరస్ట్గా ట్రీట్ చేస్తారు దాన్ని. దాన్ని విడిచిపెట్టండి కోపాన్ని, ప్రేమతో పలకరించే దానికి మనం ఈ రోజు నుంచైనా ప్రయత్నం చేయండి. చూడండి ఒక ఇంటిలో ఒక పెద్ద నాగుంభం పోయింది అనుకోండి, ఆ రోజు నిద్ర వస్తుందేమో, పండుకుంటామా హాయిగా? పండుకో. మరి దేహం అనే ఇంట్లో ఎన్ని పాములున్నాయి, కామం ఉంది, క్రోధం ఉంది, లోభం ఉంది, మోహం ఉంది, మదం ఉంది, మత్సరం ఉంది, ఈర్ష్య ఉంది, అసబాబాబాబాబాబాబా. మరి హాయిగా పండుకుంటున్నాం మనం, చింతేలేదు. ఎప్పుడో ఒకరోజు దగ్ధం చేస్తుంది, నాశనం చేసేస్తుంది. అందువల్ల ప్రేమతత్వం ప్రేమకు ఇచ్చుకునేది ఉంది కానీ పుచ్చుకునేది లేదు. స్వార్థ రహితమైనటువంటిది ప్రేమ. లవ్ ఈజ్ ఈగోలెస్నెస్, ఈగో ఈజ్ లవ్లెస్నెస్. చాలా సింపుల్ ఫిలాసఫీ. కాబట్టి ప్రేమతత్వాన్ని మనమంతా ఆచరణలో తీసుకువచ్చేదానికి ఈనాటి నుంచైనా ప్రయత్నం చేద్దాం. ఇక ముఖ్యంగా సేవకుల్లో మనలాంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ, నేను పెద్ద వాడు చిన్న, నేను ఉన్నటువంటి వాడు వాడు లేనటువంటి వాడు, నేను పండితుడు వాడు పామరుడు అనే భేదభావం వద్దు. ఇక్కడ కుల భేదాలు వద్దు. ఆల్ రిలిజియన్స్ ఆర్ వన్. ఇక్కడ వేసాం చూడండి, ఆల్ రిలిజియన్స్ ఆర్ వన్. రిలిజియన్ హ్యాస్ మెనీ డోర్స్. రిలిజియన్ షోస్ ద వే టు గాడ్. ది సోర్స్ ఫర్ రిలిజియన్ ఇస్ గాడ్. ఓ మ్యాన్, డూ నాట్ ఫైట్, డూ నాట్ ఎంటర్ ఇన్ టు డిస్కషన్స్, ప్రాక్టీస్ రిలిజియన్ అండ్ అటైన్ ది గోల్ ఆఫ్ రిలిజియన్. బ్రహ్మన్, అల్లా, జెహోవా, అహుర మజ్దా ఆర్ వన్. Truth is one. They just call it by different names. Prophets appear in different ages to emphasize the one aspect of truth. The teachings are the same. It is ignorance that divides. Be tolerant towards other religions. Respect all the prophets and behold the one truth in all. Satyam okkate. ఆ సత్యాన్ని మహాత్ములు వివిధ భంగిమలలో వివిధ రీతులలో వర్ణిస్తున్నారు. ఏకం సత్ విప్ర బహుధా వదంతి. భారతీయ తత్వశాస్త్రములో మహత్తరమైన స్థానాన్ని అలంకరించింది ఈ శ్లోకం. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. ఆ సత్ ఆ పరమాత్ముడు ఆ అల్లా జెహోవా బ్రహ్మన్ ఒక్కడే. విఘ్నులు రకరకాలుగా చెప్పుకుంటాడు, అల్లా అంటాడు, జెహోవర్ అంటాడు, అహ్రమద్ద అంటాడు, తీర్థంకర్ అంటారు, అంతా ఒకటే. ఎందుకు రాదు మనలో? సంకుచితత్వం ఉంది మనకు, విశాలమైన మనోభావం లేదు మనకు. మా జాతి మా కులమే పెద్దది, దీనికి మించినటువంటి జాతి ఈ సమస్త ప్రపంచంలో లేదు అన్నటువంటి అహంకారం నీలో ఉంది. అయితే ఈ ఆశ్రమంలో నేనంటున్నాను ఆల్ రిలిజియన్స్ ఆర్ వన్, అన్ని ధర్మములు ఒక్కటే. ప్రతి ధర్మము నీతిని బోధిస్తుంది, ప్రతి ధర్మము దైవాన్ని గురించి బోధిస్తుంది. ఎసెన్షియల్ ముఖ్యమైనటువంటి విషయాలలో అంతా ఒక్కటే. నాన్ ఎసెన్షియల్ ఉంటాయి, దాన్ని లెక్క వేయకూడదు మనం. ఈ విశాలమైన మనోభావం మనలో రావాలి. కాబట్టి పెద్ద చిన్న అనే భేదం వద్దు. ఎందుకంటే బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. మహాత్ముల మాట చూడండి, నేను బలవంతుణ్ణి, నేను ధైర్యవంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నేను రూపవంతుణ్ణి అని అట్టహాసము చేయవద్దు. దైవము తలచిన చిట్ట చివర కొండ మీద ఉన్నప్పుడు కొంచెం ఇట్లా కొట్టిందంటే కింద పడిపోతుంది. కింద ఉన్నటువంటి వాడిని తీసుకుపోయి పైన కూర్చోబెడుతుంది దైవం. దైవలీల చెప్పేదానికి సాధ్యం కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో, పనికి రానటువంటి వాడిని తీసుకుపోయి ఆకాశంలో కూర్చోబెడుతుంది. అక్కడి నుంచి దైవం తలచిన ఒక్క కిక్ కొట్టిందంటే దైవం అయిపోయి క్లినిక్ భూమి పట్టుకుంటాడు. అందువల్ల బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటి ఎందుకు పలుకుతావు? మహాసర్పాన్ని కూడా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. దీని కింద ఉదాహరణ చెప్పేస్తాను, ఆడికి సరిపోతుంది. ఒక ప్రదేశంలో ఒక రాజు చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు. అనేక మంది పండితోత్తములతో కూడినటువంటి సభలు ఏర్పాటు చేసినాడు. చాలా ఆనందంగా ఉన్నాడు. అయితే ఆ సభకు ఒకడు వచ్చినాడు. ది సైన్స్ ఆఫ్ సైన్స్ అంటే ఏమి, ఆ సంజ్ఞలను బట్టి తెలుపుకునే ఒక విద్య అది. ముద్ర శాస్త్రము అనే దానికి ఏమో పేరు పెట్టినారు. దాంట్లో చాలా ప్రవీణుడని ఎటువంటి వాళ్ళను ఓడించి ఓడించి పెద్ద పెద్ద సర్టిఫికెట్లు తీసుకొచ్చినాడు. వాళ్ళు ఆ దేశంలో ఓడిస్తే, ఈ దేశంలో ఓడిస్తే, ఈ దేశంలో ఓడిస్తే, ఈ దేశానికి వచ్చినాడు. పండితులకంతా గాబరా అయిపోయింది. రాజా ఈ రోజు కొద్దు రేపటి కేసుకుందాము, వాళ్ళ భయం వాళ్ళకి ఏమైపోతాము అని. సరే రేపే కానీ అన్నాడు పండితుడు. నెక్స్ట్ డే అరేంజ్ చేసినారు. రాజుకు కూడా భయమే, వీళ్ళు ఓడిపోతే ఇంకా మర్యాదలు పోతే అంత కాళబీరానికి రావాలని చెప్పి పెద్ద సభ ఏర్పాటు చేసినారు. ఆయన సంఘాల చేత అడుగుతున్నాడు, వీళ్ళు జవాబు చెప్పడం లేదు, పడిపోయినారు. ఆయన అట్టహాస్యం చేస్తున్నాడు. రాజు తికమకంలో పడినాడు. ఇంకా ఓడిపోయే స్టేజ్కి వచ్చినారు. పండితులంతా కలిసి ఓడిపోయినామని చెప్పాలి ఇంక. రాజు చూసినారు, మా పండితుల్లో ఎవరికూ బుద్ధిబలం లేదా, ఆ శాస్త్రం సరిగా తెలుసుకున్నాడు ఎవడూ లేడా అంటే అందరూ బిక్కముఖం వేసినారు, తలలు వంచుకున్నారు. ఇంకా ఓడిపోయినట్లే లెక్క. ఈయన లేచి నిలబడ్డాడు. ఇంకా నా సమానం ఎవరైనా ఉన్నారా ఈ సభలో, ఎవరైనా కానీ అని చెప్పి ఛాలెంజ్ చేసినారు. దాంట్లో ఆ సభకు అటెండ్ అయ్యండి ఇట్లా ఎవరో వచ్చి కూర్చున్నారు. లేచారు, నేను ఉన్నాను అని. వరి వరి వన్ రూపము, వన్ రేఖలు రూపము చూస్తే పిచ్చోడు ఉన్నట్లున్నాడు. వీడు నాతో సరి సమానమా అనుకొని సరేలే అని చెప్పి వానికి సీట్ ఇచ్చి ఇస్తారు, కూర్చోబెడతారు. ఎదురు బదురు కూర్చుంటారు ఇద్దరు. వీడు సామాన్యమైనటువంటి పల్లెల్లో ఉన్నటువంటి వాడు. ఆ మహాపండితుడు వీడిని చూస్తున్నాడు. వీనికి ఒక కన్ను లేదు, వచ్చేట్లే కూర్చున్నాడు. ఆ పండితుడు వేలెత్తి ఇట్లన్నాడు, వీడు చూసేవాడు. వాడు ఒకటి అనిందని వీడు ఇట్లానే రెండో అని చూస్తే ఆ పండితునికి ఆశ్చర్యము ఆనందము అయిపోయిడు. ఇంక ఏం చెప్పలేడు. ఇంకా ఏమి చేయలేదు వాడు ఒకటి అని ఇట్లు చూపిస్తే ఇప్పుడు రెండు అని ఇంతే. తర్వాత వాడు ఆ మహాపండితుడు మూడు అని వీడు చూసేవాడు ఈ రీతిగానే ఇట్లు పట్టుకొని ఇట్లు. ఇంకా ఆ పండితుడు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి జరిగింది ఇంతే ఆడ. మహాప్రభు ఎన్ని దేశాలు తిరిగినాను, ఎటువంటి వాళ్ళు చూసినాను, నీ అటువంటి పండితుడు నేను ఎక్కడా చూడలేదు. నా సర్టిఫికెట్స్ అంతా నీ కాళ్ళ ముందేసినాను, నేను ఓడిపోయినాను, నీ దాసాన్ని దాసుడైపోయినాను అని చెప్పి ఈయన చూస్తున్నాడు. ఈడ అంతే సరే ఇంకా లేచిపోయా. పండితులకు వేరే పండితులకు అర్థమే కాలేదు ఏమిది, ఒకటి చూపిస్తే రెండనే, ఆయన మూడు చూపిస్తే మూడు చూపించి మళ్ళా ఇట్లానే, ఏమిది ఇదేమో చూమంతర చేసినట్లుంది ఏమిది కథ అని ఆ పండితులు మహాపండితులు వెంటబడతారు. వీళ్ళంతా స్వామి ఏమిది మీ సంభాషణ జరిగింది మాకు అర్థమే కాలేదు. అబ్బబ్బబ్బబ్బబ్బ నా జీవితంలో అటువంటి పండితుని ఇంతవరకు చూడలేదు నేను, అటువంటి మహానుభావుడు అబ్బాబా ఏం బుద్ధి ఏం తెలివి అంటున్నాడు. అదేం వివరంగా చెప్పండి స్వామి. ఏం లేదు నేను ఒక్కటి అని చూపిస్తే దాని అర్థమేమంటే పరమాత్ముడు ఒక్కడే అనే భావంతో నేను చూపిస్తే దాన్ని అర్థం చేసుకున్నాడు ఆ మహాత్ముడు. రెండు అని రెండంటే ఏమి, పరమాత్ముడు ఒక్కడే కాదు జీవాత్మ ఒక జీవుడు దేవుడు రెండప్ప ఒకటి కాదు రెండను అని చెప్పి రెండు చూపించారు. దానికి నాకు చాలా ఆశ్చర్యమైపోయా. తర్వాత నేను ఆలోచన చేసి జీవుడు జగత్తు దైవము ముగ్గురు ఉన్నారు కదా మూడంటే నేను, జీవుడు దేవుడు జగత్తు ప్రపంచము మూడున్నారు కాబట్టి మూడంటే, దానికి ఎటువంటి ఉత్తరం ఇచ్చాయన మూడు చూపిస్తూ దీన్ని ఈ రీతిగా బిగించినాడు అంటేమి, జీవుడు జగత్తు దైవము అంతా ఒకటే అహం బ్రహ్మాస్మి అనే తత్వాన్ని బోధించినాడు. ఇంతకంటే పండితుడు ఆడున్నాడయ్యా అబ్బాబాబాబాబాబా అని చాలా ఆనందమైపోయింది సంతోషమైపోయింది అని నా సర్టిఫికెట్స్ అన్ని ఇచ్చేసినానో నేను ఓడిపోయినాను అని చెప్పి తర్వాత వీళ్ళు పట్టుకుంటారు విని ఏమయ్యా నువ్వు ఏం జవాబులు చెప్తివి ఏం కథ ఏం చెప్పినానేమో విన్ను అడగొద్దండి అంటున్నాడు. కాదు ఏమయ్యా నువ్వు చెప్పిన జవాబులన్నీ ఏమి ఏం కథ రాజు వాళ్ళంతా కూర్చోబెట్టుకుని అడిగిరి. ఏం లేదు రాజా నన్ను చూస్తూ ఇట్లన్నాడు వాడు ఈ రీతిగా నాకు ఒకే కన్ను కదా నా కన్నును చూసి వెక్కిరిస్తున్నాడు వాడు నాకు కోపం రేగింది దానివల్ల నేను ఇట్లాంటి ఇట్లా నీ రెండు కన్నులు ఈజీక్వల్ టు నా ఒక్క కన్ను అనే అర్థంతో ఇట్లు చెప్తే నేను దానికి వాని కోపం వచ్చేసింది. నీ ఒక కన్ను నా రెండు కన్నులు రెండు కలిస్తే మూడవుతాయి చూడు అని చెప్పి ఇట్లనేవాడు. ఆహా ఇంత చిన్న చూపు చూపుతావా మూడంటావా నీవు ఎక్కువ మాట్లాడినావంటే చూడు అని చెప్పి ఈ రీతిగా ఉంది. కొంచెం ఇంకేమైనా వేలు చూపించింటే వాళ్ళు లేచి కొట్టించండి. ఇంకా ఏమో మర్యాద ఉంది వాడు వచ్చి కాళ్ళు పట్టుకునే నాకు వాడు భయపడిపోయినాడు ఇంకా కొడతాడని గ్యారంటీ అనుకున్నాడు వాడు గట్టి కాళ్ళు పట్టుకునేవాడు కాబట్టి ఊరికి ఇడిచిపెట్టాను అని చూడండి సమయ సందర్భం ఎట్లుంటాడు. ఎంత పెద్ద పండితుడు ఏమి కథ ఈ పనికిరాని మనకు కాళ్ళు పట్టవలసి వచ్చి. అందువల్ల అహంకారం వద్దు. ఇదే రీతిగా నేను ఒక 10-12 సంవత్సరాల క్రింద గుంటకల్లో చూసింది ఇదే మాదిరిగా. అక్కడ ఒక ఉరుసు జరుగుతుండే, అక్కడ ఉరుసులో అదేమో కుస్తీ పైల్వాన్ కుస్తీలు పోటీ పెట్టింటాడు. ఓడో వేరే పైల్వాన్లంతా ఓడించి ఒకడు మాత్రం నిలబడేవాడు. ఈ దీంట్లో ఎవడన్నా కానీ ఉంటే నా దగ్గర పోటీ చేయొచ్చు అని. అదే సమయంలో ఒక గడ్డి మబ్బు మోసుకొని ఒకడు చూస్తూ ఉండేదంతా. ఒకసారి ఊరికాయ రెండుసార్లు మూడుసార్లు చూసేవాడు వీనికి రోషం వచ్చేసాక మాటమాటికి ఛాలెంజ్ చేస్తున్నాడు వాడు. ఆ మోపు కిందేసే వాడు పంచి బిగించి వచ్చే లోపలికి వచ్చేసేవాడు. అందరూ చూసి ఆశ్చర్యపడిపోతున్నారు. వచ్చేసేవాడు నాతో కుస్తీ చేస్తా మీ అప్పుతో కూడా చేస్తాను ఇంకా ఇడుస్తానా కాదు అంత ఇంత పెద్ద సభలో ఛాలెంజ్ ఇస్తావు నీవు రా నీ ప్రతాపం చూపి. ఇంకా గేమ్ స్టార్ట్ అయ్యే పురుషత్తులేదు నెత్తుకొనేసి ధనాన్ని కిందేసి కాళ్ళు పైన వేసేసి రెండు మూడు సార్లు వాడు ఏమేమో పెనుగులాడు, ఏమేమో చేసి వాడిని పట్టుకునేది, కింద వేసేది, కాలుతో వేసేది. వేస్తే వాడు ఇంత పొగరేం రన్నీకి ఫోన్ ఫోన్ అని చెప్పి ఇడిస్తే. కాబట్టి ఏ విషయంలో కూడా అహంకారం ఎప్పుడో ఒకసారి మనిషిని నశింపజేస్తుంది. నాకు తెలుసు నాకు తెలుసు అంతా నాకు తెలుసు అనే భావం వద్దు వద్దు. అందువల్ల ప్రేమ స్వరూపులవుదాం, హృదయంలో ప్రేమను నింపుకుందాం. పవిత్రత కావాలి హృదయంలో, పవిత్రమైనటువంటి మనోభావాలు కావాలి మనకు. ఆ పవిత్రత లేని నాడు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్నిసార్లు జపమాలు త్రిప్పినప్పటికీ నిరర్థకమైపోతుంది, అది వ్యర్థమైపోయిస్తుంది. అది చూడండి, బీము బ్యాళ్ళు నూనె కట్టెలు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది, వంటవాడు చేసేవాడు చాలా మహా పాకశాస్త్రంలో ప్రవీణుడు అనుకుందాం. అయితే ఆ వంట చేసే పాత్రకు కళాయి అనేది కావాలి. అవి లేకుండా ఈ ఎన్ని బ్యాళ్ళు మంచి బ్యాళ్ళు వేసినప్పటికీ, నీళ్లు బాగున్నప్పటికీ, కట్టెలు బాగా ఎండినప్పటికీ దానిలో వేసినటువంటి ఆహారం విషపూరితం అయిపోతుంది. అదే రీతిగా జపమాలలు చేస్తున్నారు, భగవద్గీతలు తిప్పే తిప్పుతున్నారు, ఖురాన్ చదువుతున్నారు, బైబుల్ చదువుతున్నారు, పోన్ ఏమయ్యా ఆ దైవత్వం ఏమైనా కొంచెం అనుభవం అయిందా, అవన్నీ మాట్లాడద్దు, తిప్పింది తిప్పింది. దుష్ట గుణాలను అరిషడ్ వర్గాలను బయటకు వేసి సత్యం ధర్మం శాంతి అహింస అనే ఉత్తమమైనటువంటి దైవికమైనటువంటి గుణాలను మనం హృదయంలో చేర్చుకుందాం. మనలో మనకు భేదం వద్దు, మనమంతా ఒక్కటే అనే భావంతో జీవితాన్ని సాగిద్దాం. ఇక హృదయాన్ని పవిత్రంగా పెట్టుకుంటూ తోటి మానవులకు సహాయం చేసేది నేర్చుకుందాం. ఆడంబరంతో సేవ చేస్తే భగవంతుడు ఒప్పుకోడు దాన్ని. ఈరోజు నేను సేవ చేస్తాను, రేపు పేపర్లో నా పేరు రావాలి, వద్దు. దైవం క్షమించదది, దైవం ఒప్పుకోదది. మహాత్ములు అంటారు, కుడి చేత్తో చేసింది ఎడమ చేయి కూడా చూడకూడదు తప్ప, అంత రహస్యంగా చేయి ఏమైనా దానం కానీ ధర్మం కానీ చేయాల్సింటే. మంచి హృదయంతో తృణమో ఫణమో నీవు చేస్తే అది పెద్దగా లెక్కలోకి పోతుంది. అది ఆడంబరంగా నలుగురు చూడాలి నలుగురు చేయాలి అని సేవ చేస్తే నిష్ప్రయోజనమవుతుంది. మహాభారతంలో దీన్ని గురించి ఉదాహరణ కూడా ఉంది. ఒకసారి ధర్మరాజు మహాయజ్ఞం చేసినాడు, చాలా మంది అట్టహాసంగా దాన ధర్మాలు చేస్తున్నాడు, బ్రాహ్మణులు వస్తున్నారు, గోవులు తీసుకుపోతున్నారు, ధనం ఇస్తున్నారు, చేస్తున్నారు. ఒక ముంగిసి వస్తుందంట, దాంట్లో పొరలాడుతుందంట నీళ్ళేసింటి, మానవ భాషలో మాట్లాడుతుంది. నీ దానము నీ ధర్మము ప్రయోజనం కాదు. ధర్మరాజుకు ఆశ్చర్యమవుతుంది, ఏం కారణం ఇది? వెనుక ఒకసారి నేను దానం జరిగే చోటు పోయింటి, ఆ మహాత్ములు చెల్లినటువంటి నీళ్లలో నేను పొరలాడుంటే నా దేహంలోని అర్ధభాగం బంగారుగా మారిపోయింది. ఈ అర్ధభాగం మారుతుందేమో, ఇంత జోరుగా ధర్మజుడు ధర్మరాజు చేస్తున్నాడు యజ్ఞం అంటే మారిపోవచ్చు అనే ఉద్దేశంతో వస్తే, నీవు చేసినటువంటి యజ్ఞము కానీ నీ చేసినటువంటి దానము కానీ ధర్మము కానీ నిష్ప్రయోజనము అని సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది. అది ఏం చేసింటివి, ఏం కథ, ఏం చూసింటివి అంటే ఆ ముంగిసి చెప్తుందంట, చాలా సంవత్సరముల క్రిందట ఇదే ప్రాంతంలో ఒక ముసలివాడు ఒక చిన్న కొట్టంలో నివాసం చేస్తుండే. ఆయన భార్య కొడుకు కోడళ్ళు నలుగురు ఇంట్లో అక్కడ ఇక్కడ భిక్షమెత్తుకొచ్చి భోంచేసేవాళ్ళు. కరువు వచ్చేసింది ఒకసారి, కష్టం ఆహారం దొరికేది. అటువంటి భయంకరమైనటువంటి సమయంలో ఎక్కడి నుంచో కొన్ని నూకులు తీసుకొచ్చినారు, గంజి చేసుకున్నారు ఇంట్లో. ఆ సందర్భంలో ఇంకొక వృద్ధుడు ఆ ఇంటికి వచ్చినారు. వాళ్ళంతా రెడీగా ఉన్నారు, అవి తాగుదాము, తాగి ప్రాణాన్ని మిగిలించుకుందాము. ఆ సమయంలో ఒక అతిథి వచ్చినాడు. అతిథి భారతదేశంలో దైవానికి సమానం, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ, దేవునిగా చూస్తుంది మా దేశం. అటువంటి అతిథి వచ్చాడు, ఆదరంగా కూర్చోబెట్టారు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తినేదానికి ఇవ్వండి అతిథి అడిగినాడు. ఎన్నో రోజుల నుంచి పస్తులున్నారు, ప్రాణం నిలుపుకునేదానికి ఇంత గంజి చేసుకున్నారు. అతిథి దేవుడు ఆ యజమాని చూశాడు, చాలా సంతోషంగా తన భాగానికి వచ్చినటువంటి ఆ గంజి పాత్రను అతిథి ముందు పెట్టాడు. స్వామి సంతోషంగా అరగించండి, దాన్ని త్రాగేశాడు. ఇంకా నాకు ఆకలి తీరలేదు, తీసుకురండి. భార్య వచ్చింది, ఏమండి మీ ధర్మం మీరు నెరవేర్చారు, అర్ధాంగి మీ కష్టంలో సుఖంలో అర్ధభాగం నేను పంచుకోవాలి. ఆ మహాత్మునికి ఆకలి ఉంది, నా భాగం కూడా ఇచ్చేస్తాను, భాగం ఇచ్చేసి దాన్ని త్రాగాడు. ఇంకా నా ఆకలి తీరలేదు, తీసుకురండి. కుమారుడు వచ్చాడు, నాన్న మీ యొక్క కర్తవ్యాన్ని పూర్తి చేసే ధర్మం నాది, నీవు చేశావు, అమ్మ చేసింది, తర్వాత నా భాగం, నా వంతు వచ్చింది, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా భాగం కూడా మహాత్మునికి అర్పితం చేస్తాను చెప్పి తీసుకుపోయి దాన్ని తాగినాడు. ఇంకా నాకు ఆకలి తీరలేదు. ఆయన భార్య వచ్చింది, అంటే ఆ యజమాని కూడలు, మామగారు భర్త కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలి, నేను కూడా నా ప్రాణాన్ని త్యాగం చేసేదానికి సిద్ధంగా ఉన్నాను, నా భాగం కూడా పెట్టేస్తానట. ఆగ్ర తీసుకుపోయి ఎదురుగు పెట్టి అప్పుడు దాన్ని తాగేశాడు. చాలా సంతోషమైంది. మీరేం బాధపడుతూ ఆతిథ్యం ఇచ్చారా, సంతోషంగా ఇచ్చారా అని చెప్పి అతిథి అడుగుతాడు. లేదు మహానుభావ, హృదయపూర్వకంగా సంతోషంగా మీకు ఆతిథ్యం చేశాం మేము, ఒక దివ్య రూపంగా మారిపోయిందని. అప్పుడు ఆ అతిథికి చేతులు కడిగించారంట, అక్కడ తిన్నాడు కదా, చేతులు కడిగించే నీళ్లలో ఈ ముంగిసి వచ్చి పొరలాడిందట. పొరలాడితే ఆ అర్ధ భాగం బంగారుగా మారిపోయింది. అప్పుడు ముంగిసి చెప్తుంది, హృదయపూర్వకంగా ఏ స్వార్థము లేకుండా సంతోషంగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఆతిథ్యం ఇచ్చాడు. గంజో తృణమో పణమో ఏమో ఇచ్చాడు, ఎటువంటి త్యాగం అది? ఆ త్యాగము ముందు నీ త్యాగం ఏం పనికి? ఆడంబరంతో కూడింది, నేను ఒప్పుకోలేదు. ఎందుకు? ప్రూఫ్ ఇదే, మిగిలిన అర్ధ భాగం బంగారుగా మారలేదు, అదే ప్రూఫ్. కాబట్టి ఈ దానం చేయాలి, ధర్మం చేయాలి, ధనవంతులు చేయాలి, బీదవాళ్ళు చేయకూడదని కాదు, అందరికీ అవకాశం ఉంది. స్వార్థం విడిచిపెట్టి పరులకు ఏమైనా ఉపకారం అవుతుందంటే ముందడుగు వేయండి. అక్కడ పేరు ప్రఖ్యాతులు కావాలి, ఆశించవద్దండి. దాన్ని ఇచ్చేవాడు కనపడుకోకుండా, నీవు చేస్తే కనపడుకోకుండా దైవం సహాయం చేస్తుంది. ఇది కథ కావచ్చు. ఇటువంటి మహానుభావులు, త్యాగమూర్తులు మా దేశంలో వేలకు లక్షలకు పుట్టి తమ త్యాగ భావాన్ని, తమ త్యాగశీలాన్ని ప్రపంచానికి చాటి మరుగైనారు. వాళ్ళ అడుగుజాడల్లో మనం కూడా నడుద్దాం. మాకు జీవితంలో ఎన్నో అవకాశాలు, అనుకూలాలు వస్తాయి, ఆచరణలో పెడదాం దాన్ని. అందువల్ల గురుదేవుడు ఈ జీవితంలో, పరిమితమైనటువంటి జీవితంలో సుఖశాంతులను కలిగించి మంచి పద్ధతులను నేర్పి మంచి బాటలో తీసుకుపోయి మమ్మలను గమ్యానికి చేర్చాలని గురుదేవులను వేడుకుంటూ, ఎల్లప్పుడూ అతని కరుణ మాపైన ఉండాలని కోరుతూ, ఆ రీతిగా గురువుగారు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.